ग्रंथ श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం సంఖ్య 12. సర్వర్తు సర్వ విభవ పుణ్య వృక్షలతాశ్రమైః ఉద్యానోపవనారామైర్ వృత పద్మాకర శ్రియం. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఆ ద్వారకా నగరము సర్వ ఋతు వైభవములతో నిండి ఉండెను. ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు, కమలములకు ఆకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్లుచుండెను. భాష్యం, ప్రకృతి వరములను సరి అయిన పద్ధతిలో వినియోగించుట ద్వారా మానవ నాగరికతకు పూర్ణత్వము సిద్ధింపగలదు. ద్వారకా నగర వైభవ వర్ణనమున మనము గాంచునట్లు అది పూదోటలతో, ఫల వ్యవసాయ క్షేత్రములతో, కమలములకు ఆకరమైన జలాశయములతో చుట్టబడి ఉన్నది. నేటి నగరములకు అవసరమైన ఏర్పాట్లుగా తయారైన మిల్లులు, ఫ్యాక్టరీలు, జంతు వైద్యశాలలు ఇచ్చట పేర్కొనబడలేదు. ప్రకృతి కానుకలను ఉపయోగించుకొనవలనడి స్వభావము నేటి నవనాగరికత మానవునికి కూడా కలదు. నేటి నాయకులు సహజ సుందరమైన ఉద్యానవనములు మరియు జలాశయములు కలిగిన స్థానమునందే తమ వాసస్థానములను ఎన్నుకొని సామాన్య జనులను ఉద్యానవనములు కానీ జలాశయములు కానీ లేనటువంటి ఇరుకైన నగరములందు త్రోయిచున్నారు. కానీ ద్వారకా నగరమును గూర్చిన వేరొక విధమైన వర్ణనను మనము ఇచ్చట కాంచుచున్నాము. ఆ ద్వారకాధామమంతయు అటువంటి ఉద్యానవనములు మరియు పద్మాకరములకు జలాశయములు కలిగిన ఉపవనములతో చుట్టబడినట్లు అవగతమవుతున్నది. అసహ్యమగు గుడిసెలకు మరియు మురికి వాడలకు దోహదమగు పరిశ్రమలపై ఆధారపడక జనులు ప్రకృతి వరములైన ఫల పుష్పాదులపై ఆధారపడినట్లు తెలియచున్నది. వాస్తవమునకు నాగరికత యొక్క పురోగతిని మానవుల సూక్ష్మ సహజ లక్షణములను నశింపజేయు మిల్లులు మరియు ఫ్యాక్టరీలు అభివృద్ధిపై అంచనా వేయక వారి అందలి సహజ ఆధ్యాత్మిక లక్షణములను వృద్ధి చేసి భగవద్ధామమును చేరుటకు కలుగజేయబడు అవకాశములపై ఆధారపడి నిర్ణయింపవలెను. కర్మాగారములు మరియు మిల్లుల అభివృద్ధి ఉగ్ర కర్మగా పిలువబడను. అట్టి కర్మలు మానవులు మరియు సంఘపు సూక్ష్మ స్వభావములను నష్టపరిచి దానవ కారాగారములను తయారు చేయుచున్నవి. ఋతువులను అనుసరించి ఫల పుష్పాదులు నొసగు పుణ్యవృక్షములు ఇచ్చట పేర్కొనబడినవి. పుణ్యవంతములు గాని వృక్షములు కేవలము పనికిరాని అరణ్యములు మాత్రమే. అవి కలపగా మాత్రమే వినియోగింపబడును. నేటి నవనాగరికత యందు అటువంటి అపవిత్ర వృక్షములే రహదారులకు ఇరువైపులా నాటబడుచుండును. జీవిత సమస్యలకు పరిష్కారమైన ఆధ్యాత్మిక అవగాహనకై సూక్ష్మేంద్రియములను పెంపొందించుకొనుటకే మానవ శక్తి వినియోగింపబడవలెను. ఫలములు, పుష్పములు, సుందరమైన ఉద్యానవనములు, ఆరామములు, తామరల నడుమ క్రీడించు హంసలను కూడియుండు జలాశయములు, సమృద్ధిగా పాలను, వెన్నను అందించు గోవులే మానవ దేహమందలి సూక్ష్మ ధాతువులను వృద్ధిపరుచున్నటువంటివి. వీటికి విరుద్ధముగా కారాగారము వంటి గనులు మరియు కర్మాగారములు పనిచేయు వారి యందు దానవ ప్రవృత్తిని వృద్ధిపరచగలవు. పనిచేయు వారి కష్టముతో స్వలాభాపేక్షకులు అభివృద్ధి చెందుట చేతనే వారి నడుమ తీవ్ర సంఘర్షణలు పలు విధములుగా చెలరేగుచున్నవి. ఇచ్చట కావింపబడిన ద్వారకాధామ వర్ణనము మానవ నాగరికతకు చక్కని నిదర్శనమై ఉన్నది. ఓం విష్ణుపాదాయ కృష్ణపరిష్టాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ద్వారకా నగరం ఏ విధంగా ఉంది, ఎప్పుడైతే కృష్ణుడు తిరిగి యుద్ధం జరిగిన తర్వాత ద్వారకకి వెళ్ళాడో ఆ సందర్భంలో ద్వారకా నగరం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ వివరించబడింది. ఎలా ఉంది? ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు, కమలములకు ఆకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్చున్నాయి. అంటే ఇదంతా కూడా సహజ సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజుల్లో లాగా కబేళాలు, డిస్కోతెక్కులు, బార్లు, మల్టీప్లెక్స్లు, స్పెన్సర్ మోర్ లాంటి పెద్ద పెద్ద అంటే విక్రయశాలలు, అంటే అక్కడ అన్నీ నిజానికి మనిషికి ఆరోగ్యవంతమైన ఆహారం అంటే ఏదైతే అప్పుడే అంటే చెట్ల నుండి లేదా ఆవుల నుండి అప్పుడే లభించిన దాన్ని వెంటనే దాన్ని ఉపయోగించుకొని ఆహారం తయారు చేసుకొని తింటే దానివల్ల అతనికి పోషక విలువలు అనేవి వస్తాయి. కానీ ఈ రోజుల్లో ఈ స్పెన్సర్ మోర్ లాంటి వాటిల్లో ఏదో ఎప్పుడో తయారు చేసినవి ప్యాక్ చేసేసి ఒక నెల రోజుల తర్వాత వాటిని తినడం అనేది జరుగుతుంది. ముందలే అన్నీ దినుసులన్నీ కలిపేసి రెడీగా ఉంచుతారు హల్వానో లేదా పులావ్ చేసుకోవడానికో వీటికి. దానివల్ల నిజానికి ఏదైతే శక్తి ఉందో మన ఒంట్లో అంటే మనిషికి కావాల్సిన శక్తి అంతా కూడా కోల్పోతాం అన్నమాట. నిజమైన శక్తి అనేది రాదు. ఎప్పుడు సూర్యరశ్మి తగులుతూ ఉండాలి ఆహారానికి. అందువల్లనే నేరుగా మనం పొలం నుండి వచ్చిన కూరగాయలని వాడడం మంచిది. అంతేగాని ఏసీలోనో ఫ్రిడ్జ్లోనో పెట్టి వారం రోజుల తర్వాత వాడుకుంటే వాటిలో ఉండే అసలైన విలువలన్నీ, పోషక విలువలు కానీ, విటమిన్లు కానీ అన్నీ ఉండవు. ఇంకా ఈ రోజుల్లో డిస్కోతెక్కుల వల్ల అశ్లీలం, సంఘంలో ఇటువంటి అక్రమ సంబంధాలను పెంపొందిస్తున్నారు. ఇంకా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కేవలం గవర్నమెంట్కి అంటే ప్రభుత్వానికి ధనం కోసం జనాలకి మద్యం అమ్ముకోవడానికి లైసెన్సులు ఇస్తున్నారు. పూర్వం పరీక్షిత్ మహారాజుని చూసినట్లయితే ఎక్కడైతే మద్యం కానీ ఇటువంటివి ఉన్నాయో వాటన్నింటినీ కూడా నాశనం చేయడానికి ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. ఎవరో ఈ విధంగా అంటే అన్యాయంగా అక్రమంగా ఏమైనా చేస్తున్నా ఒక నల్లటి అంటే కలి పురుషుడు ఎప్పుడైతే ఆవుని చంపబోయాడో అతని మీద కూడా దండెత్తున్నాడు పరీక్షిత్ మహారాజు. ఈ రోజుల్లో ఇంకా ఏమంటారంటే మనకి భూమి కావాల్సినంత ఆహారం ఇవ్వట్లేదు, జనాభా పెరిగిపోతుంది కాబట్టి ఫర్టిలైజర్స్ వాడాలి, ఈ విధంగా కృత్రిమంగా అన్నీ చేస్తూ మన ఇంద్రియభోగం బాగా అంటే త్వరగా మనం ఇంద్రియభోగాన్ని సాధించి ఆనందంగా ఉండగలం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏదైతే కృత్రిమంగా ప్రయత్నం చేస్తున్నారో వాటి వల్ల ఏం జరుగుతుంది, విపరీతమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జనంలో రోజు రోజుకి రోగాల సంఖ్య పెరుగుతుంది. ఈ రోగాల బారిన పడి మరణించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మందులు లేని రోగాలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా పృథు మహారాజు ఉన్నప్పుడు భూమి జనానికి కావాల్సిన దానికి 10 రెట్లు ఎక్కువగా ఆహారాన్ని, అన్నింటినీ పాలని పళ్ళని అన్నీ ఏర్పాటు చేసింది భూదేవి. అంతేగాని భూమి ఎప్పుడు తను అంటే మంచి రాజు కానీ పాలిస్తూ ఉంటే భూమాతని ఏమి అంటే ఆహారానికి లోటు ఉండదు. యుధిష్ఠిరుడు ఉన్నప్పుడు కూడాను. కానీ ఎప్పుడైతే రాజు అరాచకం అనేది చేస్తూ ఉంటాడో అప్పుడు ఏమో జరుగుతుంది మనం చూడవచ్చు. ఏంటి సునామీ, భూకంపం, జపాన్లో భూకంపాలు రావడం, ఇవన్నీ ఎందుకని ఉగ్రకర్మలు జరుగుతున్నాయి. కేవలం ఈ మధ్యనే నేను విన్నాను ఏమిటంటే కేవలం ఎవరో కొంతమంది ఉన్నతంగా అంటే బాగా తెలివైన వాళ్ళు అంటే అది కూడా అక్రమమైన తెలివితేటలు, సరైన తెలివితేటలు కాదు. ఏమిటి, ఎవరికైతే డబ్బులు ఉండవో వాళ్ళని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క మానవ శక్తిని, వాళ్ళ యొక్క శ్రమని దోచుకోవడం అన్నమాట. వాళ్ళ చేత పనిచేయించుకోవడం పెద్ద పెద్ద కర్మాగారాల్లో. వాళ్ళు మాత్రం ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఎక్కడ వాళ్ళు మంచి ఉద్యానవనాలు, మంచి సెలయేరులు ఉండే ప్రదేశంలో వాళ్ళు ఉంటారు. కానీ సాధారణమైన జనాన్ని ఈ నగరాలకు తోసేస్తూ ఉంటారు. అంటే రైతులకి ఏదైతే సరైన సదుపాయాలు ఇవ్వాలో అవి ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఎందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనకి ఈ వ్యవసాయం వలన ఏమొస్తుంది, కర్మాగారాలు అయితే చాలా ఎక్కువ ధనం వస్తుంది, దాని మీద ట్యాక్స్ ఎక్కువ వేయచ్చు, వ్యవసాయం అయితే ట్యాక్స్ వేయలేము అని అనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య నేను విన్నది ఒకటి, ఒక పెద్ద సంస్థ ఉంది, దాంట్లో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు. అది ఈ మధ్య ఎక్కడంటే కాకినాడలో అనుకుంటా. కార్మికులు పనిచేస్తున్నారు, చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఏంటి కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే, నెలకి ఈ నెల పనిచేస్తే ఇంత ఇంత జీతం అని, అంతేగాని నీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఏమైనా అయినా నీకు జీతం ఉండదు అనమాట. అయితే వాళ్ళందరూ ఏం చేశారు, కార్మికులు మమ్మల్ని పూర్తిగా పర్మినెంట్ చేయాలి ఈ సంస్థలో అని వాళ్ళు యజమానిని అడగడం జరిగింది. అయితే ఆయన దానికి తిరస్కరించారు. అయితే వాళ్ళందరూ కలిసి ఒక రోజున యజమాని మీదకి వెళ్ళి దండెత్తి యజమాని చంపేశారు. ఎందువలన, ఎందువలన అంటే వీళ్ళ యొక్క కష్టాన్ని అంతా దోచుకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఏదైనా బాగలేకపోయినా లేదా ఇంకేదైనా అయినా వాళ్ళకి ఎటువంటి ఆసరా లేదు, అంటే వాళ్ళకి జీతం రాదు. కానీ అతను మాత్రం సుఖంగా మంచి బంగ్లాల్లో బిల్డింగ్లో ఉండాలని అనుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా అంతే. వాళ్ళు ఏంటి జనానికి రూపాయికి 2 రూపాయలకు బియ్యం ఇస్తామనే పేరుతోటి పనికిరాని బియ్యం, అది న్యూస్ పేపర్లో కూడా వేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఆ బియ్యం ఆవులకో గేదెలకో వండి వాటికి పోస్తున్నారు. మనుషులు తినేవిగా లేవు. కేవలం ఓట్లు పొందడం కోసమే వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ అనేక పన్నాగాలు పన్నుతారు. ఇంకా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో వాళ్ళు ఏం చేస్తారు, ఒక విస్కీ బాటిల్లో రమ్ బాటిల్లో అందరికీ ఇస్తారు, అంతేకాకుండా ఒక 500 ఇస్తారు, ఓటేస్తాడు. తర్వాత వాడి దగ్గర నుండి వాడు దిగేలోపు ఒక కనీసం 50,000 ట్యాక్స్ రూపంలో తినేస్తాడు అన్నమాట. కానీ వీడికి ఆ తెలివితేటలు లేవు. వాళ్ళకి పనికిరాని తెలివితేటలు ఉన్నాయి. జనాల్ని దోచుకొని జనాల యొక్క సొమ్ము మీద వాళ్ళని పరాన్న బుక్కులు అంటారు, అంటే ఇతరుల మీద ఆధారపడి జీవించడం అన్నమాట. నిజానికి రాచరికంలో అంటే రాజు పన్ను వసూలు చేయొచ్చు, కానీ అదే సమయంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారా, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఉన్నాయా లేవా అనేది చూడడం రాజు యొక్క బాధ్యత. అందువలనే ఎవరైతే కృష్ణుడి యొక్క ప్రతినిధులు, కృష్ణుడి యొక్క భక్తులైన వాళ్ళు, పృథు మహారాజు, యుధిష్ఠిరు మహారాజు మరియు స్వయంగా భగవంతుడు పాలించినట్లయితే అప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాముడు పాలించినప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న ఈ నాయకులందరూ కూడా చేయవలసింది ఏంటంటే, వాళ్ళు ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి వచ్చి ఇక్కడ నేర్చుకోవాలి ఇవన్నీ. ఎందువల్లంటే వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళకి ఏమి తెలియదు. కేవలం ఇతరులను ధనాన్ని దోచుకొని ఏ విధంగా వాళ్ళు సుఖంగా ఉండాలనేదే వాళ్ళకి తెలుసు, ఇంకంతకు మించి ఏ జ్ఞానం లేదు. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులు వారు, మనకి సహజంగా ఉన్న వనరులన్నీ కూడా దేనికోసం ఉపయోగించాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందడం కోసం ఉపయోగించాలి. అంతేగాని కృత్రిమంగా వర్షాలు కురిపించి మనకి ఆహారం ఎక్కువగా పండుతుందని ఇట్లాంటివి చేస్తే సునామీలు భూకంపాలు ఇలాంటివి వచ్చి జనం పోతూ ఉంటారు. ఎందువలన, ప్రకృతి నియమాలను ఎవరూ దాటలేరు. ప్రకృతికి కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తే విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి శ్రీల ప్రభుపాదులు వారు చాలాసార్లు చెప్తుంటారు ఏమిటి, మన బుద్ధి కానీ మేధాశక్తి పెంపొందించుకోవాలంటే ఆవు పాలు చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, కబేళాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే పనికిరాని ఆవు పాలు ఇవ్వడం మానేసిందంటే దాన్ని చంపేస్తున్నారు. చైతన్య మహాప్రభు కూడా చాంద్ కాజీతో చెప్తారనమాట, ఏమిటి ముస్లింలందరూ కూడాను ఆవును చంపేస్తున్నారు, కానీ అది ఆవు బతికున్నప్పుడు పాలు మాత్రం తాగుతారు, ఎప్పుడైతే ఇంకా ఆవు పాలు ఇవ్వలేదో లేదా ఇంకే ఎందుకు పనికిరాదంటే వెంటనే చంపేస్తారు. చంపేసి మళ్ళీ దాన్ని కూడా తింటారు, అంటే సొంత తల్లిని సొంత తండ్రిని తిన్నట్టు ఆవు ఎద్దును తినడం. అంటే మరి ఎద్దు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ విధంగా అందరూ మ్లేచ్చులు యవనులు రాజ్యాన్ని పాలిస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి, ఇప్పుడు ఏదో ఆవుల్ని పరిరక్షించడమో లేదా ఇంకేదో కాదు చేయవలసింది. కృష్ణ చైతన్యాన్ని పెంపొందిస్తే అన్నీ అర్థమైపోతాయి వాళ్ళకి, ఈ నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ. కాబట్టి కృష్ణ చైతన్యం ప్రచారం చేయడమే ముఖ్యం. అంతేగాని చాలామంది మనం తప్పుద్రోవలు పట్టకూడదు, ఏంటి ఆవుల్ని పరిరక్షిద్దాం, ఆవుల్ని కాపాడదాం, ఆ గోశాల ఒకటి పెట్టినంత మాత్రాన్ని జనంలో మార్పు రాదు. వాళ్ళ కృష్ణ చైతన్యం వస్తే అప్పుడు అన్ని రంగాల్లోనూ, రాజకీయంగాను విద్యారంగంలోను అన్ని రంగాల్లో కూడా మార్పు వస్తుంది. ఎందువలన ప్రతి ఒక్కటి ఏ విధంగా మనం వాడుకోవాలి మన ఆధ్యాత్మిక ఉన్నతికి అనేది ఎప్పుడైతే తెలుస్తుందో ప్రతి వస్తువుని సక్రమమైన మార్గంలో ఉపయోగించగలము. కాబట్టి కృష్ణ చైతన్యం ముఖ్యం. చాలామంది అనుకుంటారు మనం గో సంరక్షణను కూడా ప్రోత్సహించాలని. గో సంరక్షణ మంచిదే, కానీ కృష్ణ చైతన్యంతో కూడిందైతేనే అది మంచిది. లేదంటే అది దానివల్ల మనిషి జీవితంలో పరిపూర్ణత అనేది సాధించలేము. ఇంకేది చేసినా కృష్ణ చైతన్యం లేకపోయినట్లయితే అది పరిపూర్ణత కాదు, అది ఏదో కొద్ది మొత్తంలో కొద్ది మంది జనానికి ఏదైనా ఉపకారం చేకూర్చగలదేమో, కానీ పూర్తిగా ఎవరికి పరిపూర్ణత అనేది ఎవరికీ ఉండదు. అది కూడా తాత్కాలిక ఉపశమనం ఏమైనా చేయడం వలన, అంటే అనేక రకాల ఉద్యమాలు చేస్తూ ఉంటారు మనకందరికీ జీతభత్యాలు ఎక్కువ పెంచాలి ఇటువంటివన్నీ, అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనమే కానీ నిజంగా పరిష్కారం ఏమిటంటే మనిషి జీవితంలో మన యొక్క సమస్యలన్నిటికీ కృష్ణ చైతన్యం. ఇంకా ఈ రోజుల్లో చెప్తున్నారు ఏమిటని, పూర్వం అశోకుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు రోడ్ల పక్కల మంచి పళ్ళతో కూడిన వృక్షాలు ఉండేవి, ఇప్పుడు ఎందుకు పనికిరానివి, కేవలం కలపకే పనికొచ్చే వృక్షాలని నాటడం జరుగుతుంది. అది కూడా చాలా చోట్ల లేవు, రోడ్డు పక్కన చెట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి, ప్రభుత్వం యొక్క విధి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం ట్యాక్స్ తీసుకుంటున్నారు, జనాల గురించి వదిలేస్తున్నారు. వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, వాళ్ళకి మాత్రం మంచి బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, రకరకాల సంపదలు అన్నీ వాళ్లకుంటే చాలు వాళ్ళ పేరు మీద. ఎవడు గద్దెక్కితే వాడు అదే కోరుకునేది, నాకు నా పిల్లలకి నా కుటుంబానికి నా ఊళ్ళో ఉంటే చాలు, ఇంక దేశం అంతా ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం. దానివల్లనే వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు హెలికాప్టర్లో క్రాష్లోనో లేదా ఈ వేరే నాయకుడు వీణ్ చంపడం, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సంఘర్షణ అనేది పెరిగిపోతుంది. ఎందుకని, ఈ నాయకుడు ఆ నాయకుడు సంపాదించుకోవాలనుకుంటాడు, ఇక్కడ ఉన్న నాయకుడు వీడు సంపాదించాలనుకుంటాడు, కాబట్టి ఇద్దరికి పడదు. ఇంకా ఇటువంటి ఏదైతే సహజమైన వనరులు ఉన్నాయో ఇవే మనిషిలో నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఏమిటి, జలాశయాలు, మంచి అందమైన వృక్షాలు, పళ్ళిచ్చే చెట్లు పుణ్యవృక్షాలు అన్నమాట. ఏమిటవి, సపోటా, దానిమ్మ, మామిడి, ఇవి పుణ్యవృక్షాలు. మిగతావన్నీ ఏవైతే ఈ విధంగా పళ్ళు కానీ లేదైనా పూలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అంత పుణ్యమైనవి కాదనమాట. వాటికి కూడా అంటే అవి కూడా ఉన్నతమైన చెట్లు అనమాట. చెట్లలో కూడా ఉన్నతమైన ఏంటి, పళ్ళు పూలు ఇచ్చేవి. ఇవి కాకుండా కేవలం కలపకే ఉపయోగపడేవి, తక్కువ స్థాయికి చెందినవి. అందువల్లనే పళ్ళు పూలు ఇచ్చే చెట్లు ఏంటంటే భగవంతుడి సేవకు ఉపయోగపడతాయి కాబట్టి అవి త్వరగా, అంటే తర్వాత క్రమంలో, తర్వాత జంతు జన్మకి, తర్వాత మనిషి జన్మకి చాలా శీఘ్రంగా వెళ్ళగలవు, లేదా కొన్నిసార్లు నేరుగా మనిషి జన్మ కూడా లభించవచ్చు. ఎందువల్లంటే నిరంతరం ప్రతిరోజు ఒక చెట్టు నుండి పూలు కానీ లేదా పళ్ళని భగవంతుడికి అర్పిస్తున్నట్లయితే, అది భక్తుల దగ్గర ఉన్నట్లయితే, కాబట్టి అటువంటి వాటిని పెంపొందించాలి. అవి అందరికీ ఉపయోగపడతాయి, అంతేగాని కేవలం పరిశ్రమలకో లేదా అంటే పారిశ్రామికంగా ఉపయోగపడే చెట్లు మాత్రమే నాటి వ్యాపారం చేస్తే సరిపోతుంది, వ్యాపారం వల్ల ధనం వస్తుంది అనుకుంటే కాదు. జనానికి మొట్టమొదటి కావాల్సింది ఏమిటి, ఆహారం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్, శ్రీల ప్రభుపాదకి జయ్.